नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। आदि दंपतुल అవినాభావ సంబంధ విశేషాలు సప్తాహ దీక్షతో మనం శ్రీగిరి మీద చెప్పుకుంటున్నాం. పదే పదే వేదవ్యాసుల వారు తన పురాణాలన్నిటిలో కాలోహి దురతిక్రమ అనే ఒక పదాన్ని ప్రయోగించాడు ఆయన. అంటే కాలమును ఎంత గొప్పవాడైనా దాటలేడు. కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది, కన్ను మూసి తెరిచేలోపు వయస్సు మారిపోతుంది. అందువల్ల ఇవాళ పడుచుగా ఉన్నవాడు రేపు ముసలివాడైపోతాడు, ముసలివాడిగా ఉన్నవాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజున కనపడకపోవచ్చు. కాలం స్వల్పమైనది కనుక, మన జీవనకాలం చాలా తక్కువైనది కనుక, ఈ ఉన్న కాలాన్ని అంటే ఈ తక్కువ కాలాన్ని, ఈ ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడానికి శాస్త్రములు ఎన్నో కార్యక్రమాలు నిర్దేశించాయి. వాటిల్లో పురాణ శ్రవణం అత్యంత పవిత్రమైనది, ఉత్తమోత్తమైనది. మీరు ఈ 6 రోజులుగా ఇక్కడికి వేయించేసి విని మీ జీవితం చాలా వరకు సఫలీకృతం చేసుకుంటున్నారు. అందులో కలియుగానికి ఒక లక్షణం ఉంది. వ్యాసుల వారు భవిష్య పురాణంలో రాశారు, కలియుగంలో కాలము కృతయుగం కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిపోతుంది. మీ చిన్నప్పటికి ఇప్పటికీ కాలంలో చాలా మార్పు వచ్చింది, మీరు కనిపెడితే ఒకసారి చూడండి. చిన్నప్పుడు స్కూల్కి వెడితే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా సేపు కింద అనిపించేది, ఇప్పుడు అలా కాదు. స్కూల్కి వెళ్ళడం కాదు, ఎక్కడికెళ్ళినా క్షణాల్లో కాలం తొలిపోతుంది, వృద్ధుటవుతోంది, రాత్రి అవుతోంది, మళ్ళీ వృద్ధుటవుతోంది, మళ్ళీ రాత్రి అవుతోంది. కాలచక్రం చాలా వేగంగా తిరుగుతుంది అని చెప్పాడు వ్యాసుడు. అది నిజం. భూదేవి పూర్వకాలం కంటే కృతయుగంలో తిరిగేదానికంటే త్రేతాయుగంలో ఎక్కువ వేగంగా తిరుగుతుందిట. త్రేతాయుగం కంటే ద్వాపరయుగంలో వేగం పెరుగుతుంది, అంతకంటే కలియుగంలో వేగం పెరుగుతుంది. అందుకే కలియుగంలో ఆయు ప్రమాణం బాగా తక్కువ, ఎంత అని కూడా చెప్పలేమన్నమాట. ఉన్న ఆయువుని ఎంత వీలుంటే అంత తొందరగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవడైనా పొరపాటున రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే అస్సలు మనకు అవకాశమే ఇవ్వడు భగవంతుడు. అందుకే కబీర్దాస్ గారు కాల్ముకరేసు ఆజుకరై ఆజుకరైతో అబ్బో పల్లమే పరలయపోయేది బహురి కరోగే కబ్బంటాడు. అంటే ఇవాళ చెయ్యాలి అనుకుంటే వెంటనే తక్షణం చెయ్యి, రేపు చెయ్యాలి అని ఒక పనిని నీకు భగవంతుడు ఇస్తే అది ఈరోజు చెయ్యి, అంతేగాని రేపటి పనిని ఎల్లుండి చెయ్యకు, వాయిదా వేయకు. రేపటి పని ఈరోజు చెయ్యి, ఈరోజు పని ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చెయ్యాలనుకున్నది ఆ క్షణమే చెయ్యి. రేపు రేపని పెట్టేలో ఏం జరుగుతుందో తెలియదు, నీకు అసలు రేపు ఉంటామో లేదో తెలియదు. చాలామంది అలా పొరపాటు చేసి జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ భూదానం చేస్తాను అన్నదట కాశీక్షేత్రానికి, అలా మాటిచ్చింది, ఇంటికి వెళ్ళాక చేద్దాం అనుకుంది. ఆవిడ ఇంటికి వెళ్ళకుండా దారిలో రైలు చచ్చిపోయింది. ఇప్పుడు ఆ రుణం ఎవరు తీరుస్తారు మీరు? ఇలా చాలా ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవడానికి గల కారణం వాయిదా పద్ధతి వల్లే. నాకు ధర్మ సందేహాల్లో వచ్చే ఉత్తరాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 15 సంవత్సరాల క్రితం ఒక గుళ్ళో అంగ ప్రదక్షిణ చేస్తాను అని ఒక ఆవిడ మొక్కుకుంది. అది 15 ఏళ్ల క్రితం అంట. ఈ 15 ఏళ్ళుగా నేను చేయలేకపోయానండి, దానికి ఏమైనా తరణోపాయం ఉందా, ప్రాయశ్చిత్తం ఉందా అని ఇందాక ఒక ఆవిడ ఫోన్లో అడిగింది. నేను వెంటనే ఎందుకు చెయ్యలేకపోయావు అన్నాను. 1 ఏడాది అత్తగారు పోయిందిట. అత్తగారు పోతే ఎన్నాళ్ళు అంటే ఒక 11 రోజులు ప్రదక్షిణ చేయకూడదు. మరి మిగతా సంవత్సరం అంతా ఏం చేసావు? ఏదో అత్తగారు పోయారని ఒక బెంగండి అంది. అంటే అత్తగారు అంటే అంత ప్రేమ అంటే లేదండి, ఆస్తి సక్రమంగా రాయకుండా పోయేది బెంగట. అందుకని ఈ ఏడాది అంతా ప్రదక్షిణ చేయలేదు, అంగ ప్రదక్షిణ. పోయిన తర్వాత ఏమైంది? ఆ తర్వాత సంవత్సరం మామగారు పోయట. నేను ఇందులో రవ్వని తత్సక్తి లేకుండా ఉన్నదన్నట్టుగా ఆవిడ ఎలా చెప్పిందో ఫోన్లో చెబుతారు. ఇది మనకి తెలియాలి, పురాణం అంటే ఇదే. మామగారు పోయాడు, మామగారు పోయాడు కనుక మళ్ళీ ఈ ఏడాది కూడా అలాగే ఏంటింది. పోని 15 ఏళ్లలో 2 ఏళ్ళు అత్తా మామలు పోయారు, మరి మిగతా 13 ఏళ్ళు ఏం చేసావు? ఈ 13 ఏళ్ళుట 1 ఏడాది ఏమో కొడుకు కొంచెం సరిగ్గా మాట వల్లేదట, ఇంకో 1 ఏడాది ఇంకో కొడుకు వల్లేదట, ఇంకో 1 ఏడాది ఎందుకో సీరియల్స్ మీద పిచ్చబట్టిందిట,
అంటే నువ్వు కావాలని అనవసరంగా అంగ ప్రదక్షిణ చేయకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుని ఇప్పుడేమో నేను మోకాళ్ళు నొప్పిపెడుతున్నాయండి అందుకని ప్రదక్షిణ చేయలేనండి దీనికి ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే ఎవరు చెబుతాడండి? చేతులేదో చేసుకున్న పాపం అనుభవించాల్సింది ఇవాళకైతే రేపైనా. ఎప్పుడు చెప్పాడు ప్రాయశ్చిత్తం? పాపం ఒక ఆవిడ మొక్కుకుంది, ఆ మొక్కుకునేటట్టుగా మోకాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, ఆ మర్నాడు చేద్దామంటే ఆరోగ్యం సహకరించలేదు. అటువంటిప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే అంగప్రదక్షిణ చేయకపోతే రెండు చేతులు నుదుటికి చేర్చి జోడించి నమస్కరిస్తే అది కూడా ఎక్కడ ధ్వజస్తంభం దగ్గర నీవు అంగప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతావు అన్నది. ఇది అనారోగ్యవంతులకి కాలము కాళ్ళు చేతులు మనుష్యులు ఎవరూ సహకరించినప్పుడు ఈ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం ఉంటుంది. అన్యాయంగా కావాలని వాయిదా వేసి ఏవేవో పిచ్చి సాకులు చెప్పి భగవంతుడిని మోసం చేద్దాం అనుకుంటే దేవుడు నువ్వు ఎక్కడ మోసం చేస్తావు, నీవు నువ్వే మోసం చేసుకుంటున్నావు. అందువల్ల ఎప్పటి పనులప్పుడు వాయిదా వేయకూడదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల ఆక్షణమే చేసిన వాడు అదృష్టవంతుడట. ఎప్పుడు మంచి పనులు, మళ్ళీ చెడ్డ పనులు కాస్తున్నా ఎవడి మీద కోపం వచ్చి వాడి మీద బాంబు వేయాలి బయలుదేరేవనుకో, ఈ పని మాత్రం రేపు చేయాలనుకున్న పని ఏడాది తర్వాత వాయిదా వేసుకో, ఈలోపు నీ మనస్సు మారుతుంది. అందువల్ల జ్ఞానులు ఇప్పుడు సత్కార్యములు తక్షణం చేస్తారు, ధర్మకార్యములు ఆక్షణమే చేస్తారు, దేవదర్శనాదులు అప్పుడే చేస్తారు, పురాణ శ్రవణాలు అప్పుడే చేస్తారు. పద్మాగర్ గారి పురాణం ఈ ఏడాది కదా, వచ్చే ఏడాది కూడా పెడతారు కదండి, అప్పుడు వింటామంటే అప్పుడు ఆ వచ్చే ఏడాదికి నువ్వు ఉంటావో లేదో నేను ఉంటానో లేదో తెలియదు, ఏం జరుగుతుందో ఏం తెలుసు, అప్పుడు నీకు అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందువల్ల ఇలాంటి మంచి కార్యక్రమములు ఆ క్షణమ చెయ్యాలి. అదే దుష్ట కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఎవరినో నాశనం చేయాలని కంకణం కట్టుకోవడం, ఒకటి మీద లేనిపోని నేరాలు పితూరీలు చెప్పడం, ఇలాంటివన్నీ ఉంటే వీటిని వాయిదా వేయండి. అది మంచి పద్ధతి, ఇది ఇంకా మంచి పద్ధతి తక్షణం సత్కార్యం చెయ్యడం. అలా సత్కార్యములు చెయ్యడం వల్లే చిరుతొండ నంది అని పేరు కలిగిన భక్తుడు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు అని మనకి శివపురాణం చెబుతున్నది, హరవిలాసం చెబుతున్నది. మనం ఆ కథ మొదలు పెట్టుకున్నాం. చిరుతొండ నంబి పరమదాతయ్యని, ఆయన భార్య కూడా తిరువెంగనాంచి కూడా భర్తకి తగిన ఇల్లాలని, వాళ్ళ అబ్బాయి కూడా సిరియాళ్ళుడు కూడా అంత మంచివాడని, ఈ ముగ్గురు కలిసి వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నదానం చేసే పుణ్యాత్ములు, నిరంతర శివ నామ జప పరాయణులు తత్పరులు అని చెప్పుకున్నాం. అటువంటి మహాత్ముల్ని శివుడు పరీక్షించాలనుకున్నాడు. నిజానికి ఆయన ఇంద్రుడిని పిలిచి ఒక్క 7 రోజులు వర్షం కురిపించమన్నాడు. కానీ ఇంద్రుడు ఏం చేశాడు ఆ వినడంలో 3 ఏళ్ళు అనుకున్నాడట. అందుకని 3 ఏళ్ళు 21 రోజులు వర్షం కురిపించాడు. ఏకంగా సప్తాహ దీక్ష అనుకున్నది కాస్త 3 సప్తాహాలు అయ్యింది. ఏవో కారణాలు ఉంటాయి, శివ కారణాలు శివుడికి ఉంటాయి, విష్ణు కారణాలు విష్ణువుకి ఉంటాయి, పార్వతి యొక్క కారణాలు పార్వతికి ఉంటాయి, ఇంద్రుడు చేసిన పనికి ఇంద్రుడికి ఏదో కారణం ఉంటుంది. వాళ్ళు లీలా స్వరూపులు, ఎప్పుడు ఏ లీల చేస్తారో తెలియదు. మొత్తం మీద కంచి మీద 21 రోజులు ఏక ధాటిగా వర్షం కురిపించారు, భయంకర వర్షం కురిపించారు. నీరు మొత్తం కంచి నగరాన్ని అంతటినీ ముంచెత్తేసింది. ఈ నీటితో కాంచీనగరం మునిగిపోయి గొయ్యేదో చెరువేదో గొట్టేదో ఇల్లేదో తెలియకుండా అయిపోయింది. ఎత్తుగా ఉన్న వాడల వాళ్ళు అదృష్టవంతులు అయ్యారు, తక్కిన ఇళ్ళు చాలా వరకు కూడా ఈ నీళ్లతోటి పూర్తిగా మునిగిపోయి ఇళ్లలో ముందు జాగ్రత్త చర్యగా కట్టెలు ఎండు కట్టెలు పెట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు అయ్యారట. కొంతమంది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, ఏమో హఠాత్తుగా వర్షం వస్తుందేమో ఎందుకైనా మంచిదని ఇంట్లో ఇంధనం పెట్టుకున్నారు, ఆహార పదార్థాలు పెట్టుకున్నారు, కనీసం 1 వారం 10 రోజులకి సరిపడేవి పెట్టుకున్నారు చాలా మంది. కొంతమంది ఉంటారు వాళ్ళది ఏ పూట కాకపోతే అనమాట. కార్యక్రమములు ఎక్కడ ఎలా చెయ్యాలి, ఏ సమయంలో ఎంత వేగంగా చెయ్యాలి, ఆ స్థలం ఎటువంటిది, ఇవన్నీ తెలుసుకోవాలి. భవిష్యత్తుకి సంబంధించిన ఒక ఊహ ఉండాలి. ఇవాళ ఈ పూటకు అన్నం తినడానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు చాలు, లేకపోతే సంగతి అనవసరం అనుకుంటే అప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఉండకు, సన్యాసాశ్రమానికి వెళ్ళు. గృహస్థాశ్రమ ధర్మం వేరు, సన్యాసాశ్రమ ధర్మం వేరు. సన్యాసికి ఏ పూట కాపోటో వెతుక్కోవాలట. అలాగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు భవిష్యత్తును ఆలోచించకుండా ఉంటే వాడు సన్యాసి కాడు, గృహస్థాశ్రమంలో ఉండడు, అటు ఇటు కాకుండా మధ్యలో సన్యాసిగా ఉంటాడు. సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటని అడిగారు ఒకప్పుడు నన్ను. యావత్తు తేడా అన్నాను. కింద యావత్తు ఉంటుంది చూసారా, యావత్తు తేడా, మొత్తం యావత్తు తేడా. అంటే వాళ్ళకి అంత గౌరవం ఉందన్నమాట. సన్యాసికి కింద యావత్తు ఉంటుంది, సన్యాసికి ఉండదు. యావత్తు అంటే తెలుసుగా మొత్తం అంతా అని అర్థం. అందువల్ల అందుకే యావజ్ఞానం అంటున్నా మనం. యావత్తు తేడా అని ఒక అర్థం. ఇంకొక ఒక సరదా అయినటువంటి సమాధానం అవధానంలో చెప్పాను. అందరినీ విడిచిపెట్టిన వాడు సన్యాసి. బాబు నాకు ఎవ్వరూ వద్దు అని తాను ఏకాంత జీవితం కోరుకుంటే అందరినీ విడిచిపెడితే సన్యాసి. వీడు ఎందుకు పనికిరాడు రా అని అందరూ వదిలిపెడితే వాడు సన్యాసి. తనను విడిచితే సన్యాసి, తాను విడిస్తే సన్యాసి అనమాట. ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా అయిపోవట్లే. మరి గృహస్థాశ్రమానికి ఉన్న ధర్మములు సక్రమంగా నిర్వహించకపోవటం మహాపాపం అంట. ఇది తెలుసుకోవాలి. అందుకనే జ్ఞానులు ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో కాంచీపుర వాసుల్లో ఎక్కువ మంది అలాంటి మంచివాళ్ళు కనుక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంధనం పెట్టుకున్నారు, వంట చెరుకు పెట్టుకున్నారు, వంట సామాగ్రి ఉంచుకున్నారు, అన్ని ఉంచుకున్నారు. ఎంత ఉంచుకున్నా వారం 10 రోజులకు కొరకు వస్తాయి, కానీ 21 రోజులు వర్షం ఏంటి డేకదాటిగా? అంత వర్షం వస్తుందని ఎవడు ఊహిస్తాడు? దాంతో చాలామంది 21 రోజులు తిండి లేక అల్లాడిపోయారు. అప్పుడు ఏం చేశాడు ఈయన? నాయనలారా, నా ఇంట్లో కావలసినంత వంట చెరకున్నది, ఇంధనం ఉంది. ఆ ఇంధనం కాళ్ళకి బంధనం కాదు, కాబట్టి మీరు హాయిగా నా ఇంటికి రండి. ఇంకా మా ఇంట్లో ఒక 5-6 ఏళ్ళపాటు ఏకదాటిన అన్నం పెట్టినా తరగనంత ధాన్యం ఉంది. పప్పులున్నాయి, ఉప్పులున్నాయి, మిరపకాయలున్నాయి, కూరగాయలున్నాయి. ఒకవేళ కూరగాయలు అయిపోయినా పర్వాలేదు, కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పులు ఉన్నంతకాలం మనం భోజనం చేయడానికి బెంగపెట్టుకోకర్లా. ఇక అదృష్టవశాత్తు ఆయన భవనంలోనే ఒక పెద్ద గోశాల ఉన్నది. మన శ్రీశైల దేవస్థానం వాళ్ళ గోశాల వంటి అపూర్వ శాల ఉన్నది. ఆవులు రోజు మనం సరైన ఆహారం పెడితే అవి పాలిస్తాయి. పాలు తోడుకున్నా తోడుకపోయినా కనీసం పాలతో అయినా భోజనం చేయొచ్చు. రెండు అనగానే ఊళ్ళో వాళ్ళంతా ఆయన భవనంలో మకాం పెట్టారు. ఈ తుఫాను, ఈ వర్షం రావడానికి ముందు ఆ ఊళ్ళో 1000 మంది శివభక్తులు వచ్చారట. ఏకంగా వీరశైవాచార పరాయణులైన భక్తులే 1000 మంది ఉన్నారు. ఇది కాకుండా బౌద్ధులు, చార్వాకులు, జైనులు, పాషండులు, సన్యాసులు, బధిరులు, అంధులు, పొంగులు, గృహస్థులు, బ్రహ్మచారులు, జటులు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు అని పిలువబడే రకరకాల ఆచారాల వాళ్ళు ఉన్నారు. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి చూడండి. క్షపణకాచారం అని ఒకటి ఉన్నది. ఈ క్షపణకులు ఏం చేస్తారు? గుండు చేయించుకుంటారు, వెనకంత పిలక పెట్టుకుంటారు, కానీ పూర్తిగా సన్యాసి ధర్మం పాటించరు వాళ్ళు. అంటే ఎలా ఉంటుందన్నమాట, చక్కగా పైన ఏమో కండువా వేసుకుంటాడు, కింద ఇక్కడ దాకా షార్ట్ వేసుకు తిరుగుతారు. కొంతమంది చూసారు కర్మ అంటే పూర్తిగా ఇటు ఈ వేదాచారము కాదు, అలాగని లౌకికాచారం కాదు. ఆచారాలు సమ్మిశ్రితం చేస్తారు కొంతమంది. వీళ్ళు పూర్తిగా వెస్ట్రన్ అనుకోలేము, పూర్తిగా పాశ్చాత్యులు కాదు. పాశ్చాత్యులు అనుకుందామంటే యజ్ఞోపేతం ఉంటుంది, పైన కండువా ఉంటుంది పోని. అప్రాస్త్యుడు అనుకుందామా అనుకోవడానికి లేకుండానేమో ఈ ఆచారం ఉంటుంది. కాబట్టి అప్రాచ్యులు ప్రాచ్యులు కాకుండా మధ్య రకంగా అటు ఇటు కలిపినటువంటి ఆచారం కలిగితే క్షపణకుడు అంటారు. అలాంటి వాళ్ళని ఆ రోజుల్లో ఇళ్లలో భోజనానికి పిలిచేవారు కాదు. కానీ ఆపద్ధర్మం అని ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు. ఆపద్ధర్మం అంటే ఏమిటి? ఆకలికి వాడిపోతున్నప్పుడు ఇక ఆచారాలు పట్టించుకోకుండా వాడు ఎవడైనా వాడికి అన్నం పెట్టాలట. అందువల్ల ఈయన ఏం చేశాడు? బౌద్ధుల్ని, చార్వాకుల్ని, నాస్తికవాదుల్ని కూడా ఈ 21 రోజులు ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టాడు. ఆయన భోజనం దగ్గర కులం లేదు, మతం లేదు, వాడు నాస్తికుడు ఆస్తికుడు అక్కర్లేదు. ఎందుకంటే వాడు మలమల మాడి చచ్చిపోతున్నాడు కదండి. అలా చచ్చిపోతున్నప్పుడు అన్నం పెట్టవలసిందే. అందుకనే దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో అతిథిల్ కాల సమాగతుం ఘనభు భుక్షాతుల్ పతిశ్రాంతు ఆతత మార్గోత్త ధూళి ధూసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగతి. అతిథి ఆకలితో మన ఇంటికి రాగానే నువ్వు మా కులం వాడివా అని ఎప్పుడు అడగండి. మనం చేసే పెద్ద పొరపాటు అది. వాడు ఆకలికి మాడిపోయి మన ఇంటికి వచ్చాడు, మన ఆశ్రమానికి వచ్చాడు, మన సత్రానికి వచ్చాడు. నువ్వు మావాడివా కాదా? మావాడివైతే అన్నం పెడతాం, లేకపోతే అసలు గడపెక్క కంటే అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడని దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణం చెబుతున్నది. అన్నం పెట్టమని అడిగితే మాత్రం ఆకలికి మాడిపోతే ఉంటే ఎంత అన్నం పెట్టు, లేకపోతే ఏం చెప్పాలో తెలుసా? అన్నం లేదయ్యా, అయిపోయింది, ఇంక ఈ పూట లేదని చెప్పి వినయంగా చెప్పు. కుల ప్రస్తావన అన్నం దగ్గర మాత్రం తేరు, ఇంకెక్కడన్నా తేరు. పెళ్ళో సంబంధమో ఇంకోటో ఇంకోటో అలాంటి చోట కులం ఎత్తు. అందుకే అతిథి కాల సమాగతం అంటే అతిథి ఇంటికి వచ్చినప్పుడు, అందులో మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చినప్పుడు ఘన బుభుక్షార్థుని బాగా ఆకలితో ఉన్నవాడిని, అలిసిపోయి వచ్చిన వాడిని అతని కుల శీలాదులు అడగద్దు. అందుకే అజ్ఞాత కులాభిధాను అన్నాడు అక్కడ. అతని గురించి అస్సలు అడగద్దు, అన్నం పెట్టేయి, ఆ తర్వాత కావాలంటే అడుగు మిగతా వివరాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. అక్కడ గనక అతడిని తిరస్కరించి అవమానించి బాధ పెడితే అటువంటి వాడు ఎప్పటికీ ముక్తి పొందడు. వాడు చీమగా, దోమగా, మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా ఇలా పుట్టి 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 చివరికి ఎప్పుడో విముక్తి పొందుతాడు. పోయి నేను చెప్పిన పద్యం సొంతమా కల్పితమా? మార్కండేయ పురాణములో దత్తాత్రేయ చరిత్రలో ఉన్నటువంటి విషయం చెబుతున్నాను. నేను ఏం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను, ఎందుకంటే మేము పౌరాణికులం, ప్రమాణం ఉన్నదే చెప్పాలి, సొంత పెత్తనంతో నోటికొచ్చినవి చెప్పకూడదు. కాబట్టి ఆకలికి మాత్రం వాడిపోయేవాడిని ఇంక ఏమీ అడగకూడదు. అందుకే ఈ మహానుభావుడు పరమ వైశ్యోత్తముడు చాలా గొప్పవాడైన ఆ వైశ్య వంశానికి వన్నీ తెచ్చిపెట్టిన పుణ్యాత్ముడు చిరుతొండ నంబి. అందుకే ఆయన అవతల వాడి కులం అడగలేదు, మతం అడగలేదు, వాడి ధర్మం అడగలేదు. ఈయన శివభక్తులకే అన్నం పెట్టేవాడు, కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అన్నం పెట్టాడు ఆయన. అది గొప్పతనం, అది నిజమైన శివభక్తుడు చేయవలసిన పని. ఒక్క మాడిపోతున్నప్పుడు మాత్రం, ఆకలికి మాడిపోతున్నప్పుడు మాత్రం వాడి మతం ఏదైనా వాడికి ఎంత అన్నం పెట్టాలి. అందుకే ఈ 21 రోజులు తన ఇంట్లోనే ఈ రకరకాల జాతులు వాళ్ళందరినీ పెట్టుకున్నాడు ఆయన. ఈ క్షపణకుల్ని, అవధూతల్ని పెట్టుకున్నాడు. కాపాలికులు చేతిలో పుర్రి పెట్టుకుని ఆ పుర్రిలో అన్నం వేయించుకుని తినేవాళ్ళని కాపాలికులు అంటారు. కాపాలిక వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క కపాలాన్ని, పుర్రిని కుడి చేతిలో పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి భిక్ష అందేయి అని అడుక్కుంటారు. అవతల వాడు భిక్ష ఎక్కడ వెయ్యాలి, ఈ కపాలంలో పురిలో వెయ్యాలి. ఆ పురిలో వేసిన అన్నాన్ని అప్పుడు చేత్తో తీసుకు అన్నం తింటాడు. భిక్షాటన చేసే కాసేపు కుడి చేతిలో ఉంటుందట పుర్రె. శివుడు కూడా కాపాలిక వ్రతం పూనాడు. ఒకప్పుడు బ్రహ్మ యొక్క కపాలాన్ని తన చేత్తో గిల్లేశాడు ఆయన. ఆ తర్వాత బ్రహ్మ కపాలాన్ని కుడి చేత్తో పట్టుకున్నాడు. చివరికి అన్నపూర్ణాదేవి దగ్గరకు కూడా వచ్చి భిక్ష అందేహి అన్నాడు. అమ్మవారు భిక్ష వేసింది. భిక్ష వేసిన తర్వాత ఈ పురిని ఎడమ చేతిలోకి తీసుకుని అప్పుడు ఆ పురిలో ఉన్న అన్నం కలుపుకుని తిన్నాడు ఆయన. దీనికి కాపాలిక వ్రతం అని పేరు. జీవుల మీద అపార కరుణ ఉన్నవాడు, ప్రతి జీవి యొక్క కపాలములో శివలింగమును చూడగలిగేవాడు మాత్రమే ఈ అపూర్వ వ్రతాన్ని పాటిస్తాడు, ఇంకెవ్వరూ పాటించలేరు. అటువంటి వాళ్ళని కాపాలికులు అంటారు. అలాంటి కాపాలికులు ఉన్నారు ఆ సమయంలో, వాళ్ళకన్నం పెట్టాడు ఆయన. కొందరు పొంగులు అంటే కుంటివాళ్ళు, కొందరు అంధులు, కొందరు చెవిటివాళ్ళు, కొందరైతే నాస్తికవాదులు, దేవుడు లేడన్నారు. అటువంటి వాళ్ళని కూడా పోన్లే, మీ మతం ఏదైతేనే మీరు ఏమని ఏడ్చినా నాకు అనవసరం, ఇప్పుడు మాత్రం ఆకలితో ఉన్నారు రెండని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఈ 21 రోజుల్లో 14 రోజుల వరకు వంట చెరకు సరిపోయిందిట. బాగా ఎండిన కట్టెలున్నాయి, ఆ కట్టెలతో చక్కగా వంట వండి పెట్టాడు. కాకపోతే అవి ఎంతకాలంగా ఉంటాయి, ఏదో ఒకళ్ళిద్దరికో 1000 మందికో అయితే సరిపోతాయి. ఇల్లంతా జనంతో నిండిపోయింది, 1000 మంది వీరశైవులు ఉన్నారు. ఇది కాకుండా ఇంకా బయట చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ అన్నం పెట్టడానికి ఈ కట్టెలు సరిపోలేదు, ఇంధనం అయిపోయింది. ఇప్పుడు ఎలా, ధాన్యం ఉంది, పప్పులు ఉన్నాయి, నెయ్యి ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి, ఆవగాయలు, మాగాయలు ఇలాంటివన్నీ ఉన్నాయి, ఊరగాయలు అన్నీ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, ఎటొచ్చేటు పోయినా ఇక ఇంధనమే నిండుకుంది. అప్పుడు వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి, కట్టెలు అయిపోయాయి, వర్షం చూస్తే ఆగడం లేదు, ఇప్పటికిప్పుడు వీళ్ళకి వంట ఎలా చేసి పెట్టాలి, ఎలా అన్నం పెట్టాలి, పైగా ఈ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, పెట్టేవాడు ఎంతో గొప్పవాడు, వీడిని ఇప్పుడే ఉపయోగించుకుందాం అనుకుని ఒక్కొక్కడు ఒక్కొక్క కోరికట. పొద్దుటి పూట ఒక్కొక్కడు ఏమనేవాడు తెలుసా, ఏమంటే నేను ఒట్టి పాలే తాగుతానండి, పంచదార లేని పాలు అంటే వీడు షుగర్ పేషెంట్ అనమాట. ఈ టీ కాఫీ ఇద్దాం అనుకుంటాం మా పీఠంలో కూడా వచ్చిన వాళ్ళు ఎన్ని గొంతెంపు కోరికలు, ఏమంటే ఫలానా టీ పొడితో టీ పెడితేనే తాగుతామని ఒకడు, పంచదార తక్కువ వేయాలని ఒకడు, అసలు వేయకూడదని ఒకడు, వేడిగా ఉండాలని ఒకడు, వేడి ఎక్కువగా ఉంది తగ్గించాలని ఒకడు, కాఫీ కావాలని ఒకడు, ఎన్ని కోరికలు, మాయదారి కోరికలు. పాప అవతలవాడి ఎంత కష్టపడుతున్నాడో వాడు చేయగలడా లేదా ఇవేం ఆలోచించాలన్నమాట గొంతెంపు కోరికలు. ఒకటి కొబ్బరి పడదు, ఒకడికేమో బంగాళదుంప పడదు, ఒకడికేమో దొండకాయ పడదు, ఒకడికేమో టమాటా పడదు. ఎంతమందికి పడేది ఏమిటనేది ఎవరికి తెలియదు, కడుపులో మాత్రం పడలేదు ఒకటి. ఇప్పుడు ఎంత కష్టం అండి వంట చేసి పెట్టడం అంటే. నిజంగా పాప అన్నసత్రాల వాళ్ళు ఎంత యాత్ర పడుతూ ఉంటారు ఒక్కోసారి. ఒకడికి ఉప్పు ఎక్కువ ఉండకూడదు, ఒకడికి తక్కువ ఉండకూడదు, ఒకడికి కారం ఉండకూడదు, ఒకడికి పులుపు ఉండకూడదు. ఎంతమందిని దృష్టిలో పెట్టుకు వంట చేయాలంటే ఆ సత్రములలో ఉండే వంట వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. పైగా రెండింటి వరకు అన్నం పెడతామంటే మేము గుళ్ళోకి వెళ్ళొచ్చామండి, 4 గంటల దాకా దర్శనం అవ్వలేదండి, అప్పుడు పెట్టరా అండి అని తగాదా ఒకడు. అన్నం లేకుండా వీధుల్లో తిరిగామండి, మాడిపోయామని, పైగా ఈ తీసుకొచ్చిన గురువుగారి మీద రపం వేసేవాడు ఒకడు. ఎన్ని కష్టాలుంటాయి ఈ సృష్టిలో. అటువంటి కష్టములను ఎదుర్కొని అన్నం పెట్టి అన్నదానం చేసి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. మహానుభావుడు గనక చిరుతొండ నమ్మి పడ్డాడు. ఆయన ఈ అన్నదానం చేస్తుంటే ఒకడు వచ్చి పాలనివ్వాడు, ఒకడు గుమ్మ పాలనివ్వాడు, ఒకడు గేది పాలు లేవండి, అన్నీ ఆవుపాలేనా, ఆవుపాలు వేడి చేస్తున్నాయండి అన్నట్ట. ఆవుపాలు వేడి చేస్తున్నాయి వీడి బతుక్కి. ఇంకోటి వచ్చి ఆవు నెయ్యి రోజు, ఆవు నెయ్యి కొంచెం ఆకుపచ్చగానో పసుపచ్చగా ఉంది, గేది నెయ్యి అయితే తెల్లగా ఉండని ఒకడు. ఒకడొచ్చి పూతరేకులు దొరక అంటారండి అన్నట్ట. ఇది వర్షం కుంభవృష్టిగా 3 ఏళ్ళు 21 రోజులు వర్షం కురుస్తుంటే పూతరేకులు కావాల్సి వచ్చాయి వీడికి. ఇలాంటివన్నీ వినాయినా అయ్యా వీలున్నంత వరకు మీకు అన్నీ చేసి పెడతాను, లేని వాటిని ఈ 21 రోజులు కాదు ఈ వర్షాకాలంలో నేనేం చేయలేను, తర్వాత చేసి పెడతానులేండి ఉంటే అని పాపం సర్దుకునేవాడు. ఇలాంటి కష్ట సమయంలో ఇంధనం అయిపోయింది, పాపం అన్నం తినడానికి అంగలారుస్తున్నారు ప్రజలు. ఓ భార్యామణి తిరువెంకనాంచి, ఇప్పుడే కొంతమంది వచ్చి మాకు 6:30కి ఆకలిస్తోంది, కాస్త ఉప్పుడు పిండి ఏమైనా చేసి పెడతారా అని అడుగుతున్నారు. ఇంధనం లేదంటున్నావు మరి ఎలాగా అన్నాడు. అప్పుడు ఆవిడేమందో తెలుసా, మనకి దేవుడి అనుగ్రహం ఉంది, ఈశ్వర అనుగ్రహం ఉండగా అన్నదానం చేయడానికి లోటేముంటుంది, నాకు 1000 బీరువాలు అంటే 1000 బీరువాల నిండా పట్టు చీరలు ఉన్నాయి, 1000 బీరువాల పట్టు చీరలు. ఆ పట్టు చీరలు నూనెలో ముంచేద్దాం, పొయ్యి కింద పెడదాం, ఈ విధంగా వస్త్రాలతో వంట చేద్దామంది. ఎంత గొప్ప ఆలోచన! ఇలాంటి భార్యలు ఉంటారండి ఎక్కడన్నా? అంటే ఉంటారు. ఏదో మీలో ఇక్కడ వింటున్న వాళ్ళంతా మంచివాళ్ళు, మహాపతివ్రతలు వచ్చారు, భర్త వాట వినేవాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు, కాకపోతే ఇక్కడ కూర్చుని పురాణం వింటారా? గ్యారంటీగా మీలో అందరూ తిరువెంగనాంచి చిరుతొండ నమ్మి భక్త సిరియాళ్ళు కనపడుతున్నారు నాకు. అలా అనకపోతే 2వ రోజు పురాణానికి రారు. అందరూ మొత్తంగా చెప్పచ్చేది ఏంటంటే, మొత్తం మీద ఆవిడ ఉత్తమురాలు కనుక పట్టు చీరలన్నీ పట్టుకొచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో 100 డబ్బాలు తెగున్నాయండి, ఇంకా తైలమునకు కొరత లేదు. అందుకని పొయ్యి దగ్గరికి రావడం, ఆ వంట ఆయనకి ఈ పట్టు చీరలు నూనె పెట్టారు, చీరలల్లా బట్టలల్లా అందులో ముంచడం, నూనెలో పొయ్యిలో పెట్టడం, భగ్గును వండించడం, దాని మీద కొండలు పెట్టారు. వంట ఆయన అన్నాడు, ఇక నాకు కూడా ఎంత విసుగొచ్చేస్తుంది, పొద్దున సాయంత్రం లేకుండా వర్షాకాలం వంట ఎక్కడ చేస్తాను, నేను ఉద్యోగం మానేసిపోతున్నానని. చివరి 7 రోజులు ఉద్యోగం మారిపోయాట చెయ్యలేక. ఇంతమంది జనాలకు వాడు ఒక్కడూ చేయాలి, ఏదో ఇంట్లో ఉన్నప్పుడంటే చేస్తాడు కానీ ఈ టైంలో చేయడానికి విసిగెత్తి తిట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు కేవలం ఆ గృహములో ఈ భార్యాభర్తలు, వాళ్ళ అబ్బాయి చందనిక అని పేరు కలిగిన ఒక పరిచారిక వీళ్ళే మిగిలారు. విసుక్కోకుండా దాదాపు 7 రోజుల పాటు, ఇంకా అప్పటికి 14 రోజులు గడిచింది, ఇంకా 7 రోజులు వర్షం కురిసింది. ఈ 7 రోజులు ఈ భార్యాభర్తలు, ఈ పిల్లవాడు, ఆ చెలికత్తె కలిసి వస్త్రములను నూనెలో ముంచి పొయ్యిలో పెట్టి భగభగ మండించి కొండలు పెట్టి మూకుళ్ళు పెట్టి వాటి మీద రకరకాల వంటకాలు యథాశక్తిగా వండి ఏమాత్రం లోటు లేకుండా అందరికీ అలా పెడుతూనే ఉన్నారు.